జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామి మనందరి యందు అనుగ్రహంతో శ్రీకృష్ణార్జున సంవాదం అనే గ్రంథాన్ని అందజేశారు. భగవద్గీతలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు అంతర్భాగంగా నిక్షేపంలాగా, ఒక నిధి నిక్షేపంలాగా ఉన్నాయి. దాన్ని మహానుభావులైనటువంటి పెద్దలు ప్రత్యక్షంగా సందర్శించిన వారి అనుభవాన్ని మన బోటి వారందరికీ అందజేస్తారు. మన భాగ్యవశాత్తు భగవద్గీత సారాన్ని ప్రశ్నోత్తర రూపకంగా శ్రీమాన్ స్వామివారు అందజేశారు. యథావకాశం మనం దీని ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. నేటికి 5వ అధ్యాయం అంటే స్వామివారు రచించినటువంటి 3వ భాగం, దానిలో 67 విభాగాలు పూర్తి అయ్యాయి. ఈవేళ 68వ విభాగాన్ని ప్రారంభిస్తున్నాం. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీరంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 123వ భాగం ప్రారంభం. అడియేన్ రామానుజదాసం, రానాయన కూర్చో. నిన్నటి రోజున చెప్పినవి కొంతవరకు అర్థం మనస్సుకు పట్టాయంటావా? అడియేన్ చాలా చక్కగా చెప్పినంతవరకు బాగున్నాయి, కానీ దానిలో 3 కదా అయినవి. మీరు 6 శ్లోకాల్లో అనుష్ఠాన ప్రకారం ఉంటుందని చెప్పారు, మరి అవి కూడా తెలుసుకోవాలని చాలా జిజ్ఞాసగా ఉంది అడియన్. అంటే కర్మయోగి అనేటువంటి వాడి అనుష్ఠానం 6 శ్లోకాల్లో ఈ భగవద్గీతలో ఉంటుంది అన్నారు. 3 అర్థమయ్యాయి, మరి ఇంకొక 3 ఉన్నాయి కదా. అంటే ఇంతవరకు వచ్చినటువంటి స్థాయి ఏమిటి అని మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకుంటే, బాగానే అర్థం చేసుకుంటున్నావు. అంటే నీ ఉద్దేశం ఏమిటి అడిగారు. అదేం కాదు, న ప్రహృష్యేత్ అనే శ్లోకంలో ప్రారంభించి హర్షోద్వేగాల నివృత్తిని, అలాగనే బాహ్య విషయముల యందుల నిస్సంగత్వాన్ని, దానికోసం బాహ్య స్పర్శముల యొక్క దోష దర్శనాన్ని తెలియజేస్తూ కదా ఇంతవరకు 3 శ్లోకాల్లో చెప్పారు. ఇంతవరకు వచ్చేసరికి ఆ కర్మయోగి ఎటువంటి జ్ఞాన పరిపాకాన్ని పొంది ఉంటాడా అని మనస్సు సందేహంతో ఉంది. అది భలే ఉంది, నీ సందేహం అర్థమైంది. అంటే జ్ఞాన పరిపక్వతతో ఏ దశకు చేరుకున్నాడా ఆ కర్మ యోగి అని అంతేనా? అడిగాను. అవును, తాను ఎక్కడున్నాడో తరచుగా చూసుకుంటూ ఉంటే తప్ప అడిగాను అభివృద్ధి ఎలా తెలుస్తుంది? అభివృద్ధి తెలియాలంటే మాటికి ముందు ఒకసారి తన్ని పరీక్షించుకోవాలి కదా అడిగాను. ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు గురించి కొంచెం అడుగుతున్నాను అంతే అడిగాను. మరి ఈ చెప్తున్న అనుష్ఠాన ప్రకారాలు మరి నువ్వు ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయని అనుకుంటున్నావేమో, అలా ఉండవు. అభ్యాసం చేసేవిగా ఇవి ఉండవు, ఒకే కాలంలో అభ్యసించేటట్లుగా ఉంటాయి. అంటే స్వామి కొంచెం వివరిస్తారా ఇక్కడ? చెప్తాను విను మరి. 6 శ్లోకాల్లో చెప్పినవి 1వ తరగతి, ఆ తర్వాత 2వ తరగతి, 2వ తరగతి తర్వాత మళ్ళీ 3వ తరగతి అని ఈ క్రమంలో ఇవి రావు. అలాంటి జ్ఞాన పరిపాక దశలు కావు ఇవి. మరి ఎలాంటివి అంటారు స్వామి? ఎలాంటివంటే ఒకే క్లాసులో లెక్కలు, సోషలు, సైన్సు, ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఈ సబ్జెక్టులన్నీ చదువుతామా లేదా? అలాగే అన్ని కలిపి చదివినట్లుగా అడిగాను, అడిగాను అర్థమైంది. అయితే 6 సబ్జెక్టులు చదివితేనే పాస్ అవుతాడన్నమాట. అలా పాస్ అయిన తరగతినే మరి ఏమనాలి స్వామి, ఈ విషయంలో పాస్ అయిన తరగతిని ఏమంటారంటారు? ఏమంటామంటే సమదర్శిత్వం, లేకపోతే సర్వభూత హితరతి అంటారు. అడిగాను అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందంటే మరొక 3 శ్లోకాలు ఉన్నాయి, ఆ శ్లోకాలు అయితే తెలుస్తుంది. అడిగాను అడిగాను అనుగ్రహించండి. శక్నోతి హైవయస్సోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ఇది శ్లోకం. మరోసారి శ్లోకం చెప్పుకుంటే బాగుంటుందేమో. శక్నోతి హైవయస్సోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుకీనరః. శరీర విమోక్షణాత్ ప్రాక్ ఇహైవ కామక్రోధోద్భవం వేగం సోఢుం శక్నోతి స నరః యుక్తః సః సుఖి. తాత్పర్యం చూడు, శరీరం పడిపోయే వరకు ఈ సాధనానుష్ఠాన దశలో కామక్రోధముల వలన మనోవాక్కాయాలకు కలిగేటువంటి ఉరవడిని నిగ్రహించుకోగలిగితే అలాంటి వాడికే ఆత్మానుభవ రూపమైనటువంటి సుఖం కలుగుతుంది. ఇది ఈ మనకి 23వ శ్లోకం. అడియన్, మరి శరీరం పడిపోయే వరకు సాధన దశే అంటారా? అవును, ప్రకృతి సంబంధం ఉన్నంత వరకు మోక్షం రాదుగా. సంసారం అంటే జనన మరణ చక్రమై దాని నుండి బయటపడ్డమే కదా మోక్షం. ధరించి ఉన్న శరీరానికి మరణం రాక తప్పదు కదా. అంటే జీవించి ఉన్నంతకాలం కూడా సంసారం ఉంటుంది అని కదా. అడిగాను, మరి జీవన్ముక్తుడు జీవన్ముక్తుడు అని లోకంలో అంటుంటారే, జీవించగి ఉండగానే ముక్తుడైపోతాడనే దాని అర్థం? అంటే మనిషి జీవించి ఉండగానే ముక్తుడైనాడు అని అనుకోవచ్చా స్వామి? ఆహా, అలాంటిది ఎప్పుడూ ఉండదు. కాకపోతే ముక్తప్రాయుడవుతాడు అంటే సంసారంలో ఉంటాడు గనక ప్రాపంచిక భోగ అనుభవాన్ని వాడు పొందుతూనే ఉంటాడు. అలా పొందకుండా ఆత్మానుభవ రక్తుడై ఉంటే గనక, అధికమైనటువంటి సమయం గడుపుతూ ఉంటే గనక వాణ్ణి ముక్తప్రాయుడు అనొచ్చు. వీళ్ళందరినీ జీవన్ముక్తులు అని లోకంలో అనేస్తుంటారు, కానీ అలా కాదు. వాళ్ళు ఈ ప్రాపంచిక భోగ అనుభవాన్ని ఆశించకుండా ఆత్మానుభవ రక్తులై కాలం గడుపుతుంటారు అంతవరకే తప్ప ముక్తులు కారు, జీవన్ముక్తులు కారు. అడియను అడియను. ఇప్పుడు తెలిసింది దాసుడికి మోక్షం అనేది మరణానంతరమే అని. అంతేనా అడియను? నిజం, అక్షరాల నిజం అంతే, సందేహం లేకుండా. మరీను ఇంతవరకు కూడా విచ్ఛేదము లేకుండా సాధన దశ నడవలసిందే, అప్పటి వరకు సాధన అనుష్ఠానంగా సాగుతూ ఉండాలి. అడిగాను, శరీరం పడిపోయే వరకు చేయాలి అంటే మరి ఆ సమయంలో ఓపిక ఉండదు కదా స్వామి? ఓపిక ఉన్నంతవరకు చేసుకుంటే సరిపోతుందా మరి? ఆహా, అలా చాలదు నాయన. ఆఖరి ఊపిరి తీసే వరకు ఈ సాధన తప్పదు. మనం జడభరతుని కదా విన్నాం కదా, జడభరతుని యొక్క వృత్తాంతంలో మనం తెలుసుకున్నది కూడా ఇదే. చక్కటి సాధన జీవితమంతా జరిగిన ఆయనకి చివరి క్షణంలో లేడిని చూసి అపేక్ష పడ్డాడు. దాని ప్రభావం ఏమైపోయింది? మోక్షానికి దూరం అయిపోయాడు ఆయన. ఇక ఓపిక అని అంటావా, అది శరీరానికి వాక్కుకి సంబంధించినది ఆ ఓపిక అనే మాట, మనస్సుకి కాదు కదా. కాబట్టి మానసికమైనటువంటి నియంత్రణ జరుగుతూనే ఉండాలి. అడిగాను అడిగాను. ఇప్పుడు కాయక వాచిక నియంత్రణ జరుగుతూ ఉన్నప్పుడు కూడా మానసిక నియంత్రణ తప్పనిసరి అని అంటారు కదా. నిజమే మరి, మానసిక నియంత్రణ చక్కగా సాగడానికి ముందు స్టెప్స్ కాయక వాచిక నియంత్రణములు.
ఇవి చేస్తే అది ఆటోమేటిక్గా అయిపోతుంది. మరి అది ఏం అసలు ఈ నియంత్రణ ఎందుకు అవసరమవుతోంది, దాని గురించి కొంచెం వివరించరా? ఏమున్నది, కామక్రోధముల వలన కలిగే వేగం ఉంటుంది చూచావా, అది మనస్సుని వాక్కుని శరీరాన్ని కూడా వశపరి చేసుకుని వరద నీటిలో చిక్కిన పడవని తోసినట్లుగా తోసేస్తుంది. అడిగేను అడిగేను, అంత మరీ అలా అయిపోతుందంటారా? కామజములైన వేగాలకి క్రోధజములైన వేగాలకి ఈయన భేదం ఉంటుందంటారా స్వామి? ఉన్నది కదా, కూడనటువంటి విషయాలని ఆలోచించడం, నీచమైన మాటలు మాట్లాడడం, స్త్రీలున్న ప్రాంతాలలో ఆసక్తితో ప్రవేశించడం, ఈ మూడు కూడా మానసిక వాచిక కాయక వేగాలు. ఇక కామం వలన కలిగేవి ఇవి, క్రోధం వలన కలిగే వేగాలు ఇతరులను బాధపెట్టే ఆలోచనలు చేయడం, పరుషోక్తులు ఆడడం, శారీరక హింస చేయడం, ఇలాంటివన్నీ క్రోధం వల్ల జరుగుతాయి. వీటన్నింటినీ నియంత్రించుకుంటేనే ఆత్మానుభవం, దానివల్ల సుఖము లభిస్తుంది. అడిగాను అడిగాను, మరి తర్వాత ఇంకా ఈ విషయం గురించి తర్వాత శ్లోకాల్లో ఏం అనుగ్రహించారో చెప్తారా స్వామి? అలాగే గో 24వ శ్లోకం చదవబోతున్నాం మనం. యోంతఃసుకో అంతరారామః తథాంతర్జ్యోతిరేవయః సయోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. శ్లోకం ఒకసారి జాగ్రత్తగా గమనించుకోవాలి. యోంతఃసుకోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః సయోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. యః అంతఃసుకః అంతరారామః తదా యః అంతర్జ్యోతిరేవ సః యోగీ బ్రహ్మభూతః బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి. తాత్పర్యం కొంచెం జటిలంగానే ఉంటుంది చూడు. ఎవడైతే అంతఃసుకుడు అంతరారాముడు అవుతూ అంతర్జ్యోతి కలవాడవుతాడో వాడే బ్రహ్మభూతుడై బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. అడియన్ అడియన్ అడియన్, మీరు అన్నట్టుగా ఈ తాత్పర్యం అసలు బొత్తిగా అర్థం కాలేదు. అడియన్, శ్లోకంలో ఉన్న ఈ సాంకేతిక పదాలు చాలా వాడినట్టుగా కనిపిస్తోంది, అవి అర్థమేమీ కావటం లేదు. అలాగా నీకేమి అర్థం కాలేదు, అడుగు చెప్తాను. దీనిలో అడియన్ అంతఃసుకః అన్నారు, అంటే ఏమిటి అడియన్? అంతఃసుకః అంటే ఆత్మానుభవమే. ఈ ఆత్మానుభవాన్నే సుఖంగా కలవాడు అంతఃసుకుడు. అలాగా శరీరము పాతము తర్వాతే కదా స్వామి ఆత్మానుభవం జరిగేది. ఆహాహా, అలా అనుకోకు. సాధన దశలో కూడా ఆత్మానుభవ రుచి తెలుస్తూనే ఉంటుంది, కాకపోతే అది స్థిరంగా శాశ్వతంగా ఉండదు. అంతే, శాశ్వతంగా ఉండే అంతఃసుఖం మరణానంతరమే వస్తుంది. అంతవరకు విచ్ఛేదములతో కూడిన సుఖం సాధన దశ అంతా అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అది ప్రాకృతమైన భోగముల కంటే చాలా అధికంగా ఉంటుంది, కనుకనే దాని యందు క్రమంగా రుచి పెరుగుతూ ఉంటుంది. అడియన్ అడియన్. అలాగే మరి అంతరారామః అన్నారు కదా, దాని విషయం ఏమిటి అడియన్? ఆరామం అంటే ఇంటి చుట్టూ విశ్రాంతి కోసం కల్పించుకునేటువంటి ఒక చిన్న తోట. లౌకిక భోగములతో అలసిపోయినటువంటి జీవుడికి ఆత్మానుభవ ప్రవేశం ఒక ఆరామంలాగా ఉంటుంది, అది ఒక విశ్రాంతి స్థలం అనుకో. అడియన్ అడియన్. మరి అంతర్జ్యోతి అంటే అడియన్? ఆత్మయే జ్ఞానంగా గలవాడు, వేరే జ్ఞానము ఆశించనివాడు, వాడు అంతర్జ్యోతి. మరి బ్రహ్మభూతుడు అని కూడా అన్నారు. దేహానికి ఆత్మకి భేదం తెలియకుండా తిరిగిన రోజులలో మనుష్యభూతుడు. మరి ఇప్పుడు ఆ తేడా తెలిసిందనుకో, ఆ తేడా తెలిస్తే అచేతనమైన శరీరము తన నుండి వేరు అని గుర్తించుకొని వాడు బ్రహ్మభూతుడు అవుతాడు. అంటే బ్రహ్మ అంటే ఆత్మ అని గుర్తుపెట్టుకుంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడు అవుతాడు అని అర్థమైంది అడిగాను. ఇక చివరి శ్లోకం కూడా అనుగ్రహించరు. అలాగే లభంతే బ్రహ్మ నిర్వాణం
ఋషయక్షీణ కల్మషాః చిన్నద్వైతా యతాత్మానం సర్వభూతహితే రతాః. అడిగాను దీని భావం ఏమిటి, అడిగాను చిన్నద్వైతాః యతాత్మనః సర్వభూతహితేరతాః ఋషయః క్షీణకల్మషాః బ్రహ్మ నిర్వాణం లభంతే. అంటే శీతోష్ణాది ద్వంద్వములను వదిలిపెట్టి మనస్సును ఆత్మయందు లంఘింపజేసుకొని సమస్త ప్రాణులను మేలును కోరేటువంటి ఋషులు పాపములు నశించిన వారై ఆత్మానుభవ సుఖాన్ని పొందుతారు అని. అడిగేని దేవుడి ఉన్నటువంటి దీనిలో హఠాత్తుగా ఋషుల ప్రస్తావన వచ్చింది. ఋషులంటే ఎవరు అనుకుంటున్నావు, ద్రష్టలు వారు, ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నవారు అని అర్థం ఆ ఋషులకి. అడిగాను మరి దీనిలో సర్వభూత హితేరత అనగది దాని అర్థం ఏమిటి, అడిగాను. అమ్మో ఇది చాలా పరాకాష్ట, అసలైంది ఇదే. అన్ని శరీరాల్లోనూ ఉన్న ఆత్మలు తన ఆత్మ వంటివే అని తెలుసుకున్నవాడు తనకు తాను ఎలా హితాన్ని చేసుకోవాలి అని అనుకుంటాడో అలాగే అందరి హితాన్ని కూడా చేస్తాడు, చేయడంలో ఆసక్తి కలిగి ఉంటాడు. దీనినే సమదర్శిత్వం అంటారు. దీనిని సాధించడం కోసమే మనకి ఇప్పటిదాకా 6 శ్లోకాలుగా సాధనా విధానాన్ని వివరించారు అని అంటూ స్వామివారు 68వ భాగాన్ని ముగించారు. రేపటి రోజున 69వ భాగం అంటే 2272వ ప్రశ్న నుంచి మళ్ళీ ప్రారంభిద్దాం. ఇంత చక్కగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నటువంటి స్వామివారి తిరువడిహళ్ళిలో అనేక దాసోహాలు సమర్పించుకుంటూ స్వామివారి మంగళాశాసనాలు అందరికీ లభించాలి అని ఆశిస్తూ అడిగిన రామానుజ దాసోహ కులశేఖరాలు వారు హైదరాబాదు.